విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
వాసుదేవుడి భక్తితో తెలుసుకునేవాడికి బంధు విరోధం రాదు. ఆ మాధవుని కృప వల్లే స్నేహితులు కూడా ఉత్తములు దొరుకుతారు. ఉత్తములతో సాంగత్యం పెరుగుతుంది, నీచ సాంగత్యం ఉండదు. మూర్ఖుడు, అంధుడు, గుడ్డివాడు, ఈ బహిరుడు, ఇలా జనాలు అనేక రకాలైన వికలాంగులు అవుతున్నారు. హరి యొక్క కృపా దృష్టి తగ్గితే ఇదిగో ఈ రకమైన వాళ్ళు పెరుగుతారు ఇళ్లలో. అందువల్ల ఇది మనుష్యులకు ఈ కథ ఒక గుణపాఠం కావాలి. నారదా, దీన్ని లోకంలో వ్యాపించు. భయంకరమైన అహంకారాన్ని మనుష్యులకు రాకుండా ఉండడానికి నువ్వు విన్న ఈ కథని చెప్పు అని సనక సనందరాజులు ఇంకా ఏమంటున్నారు. వివేకం నష్టమైపోయి అహంకారం పెరిగిన ఆ రాజుగారికి ఆపదల మీద ఆపదల భూపతి మీద పడి ఆపదల మీద ఆపదలు వచ్చి పడటం మొదలెట్టాయి. ఖజానా ఖాళీ అవ్వడం మొదలెట్టింది. ఆయన నగరంలో ఉండేటటువంటి వాళ్ళ వ్యాపారాలన్నీ దెబ్బతింటున్నాయి. దుర్మార్గుడైన రాజు పరిపాలనలో ఉన్న వాళ్ళ వ్యాపారాలకు కూడా కష్టాలు వస్తాయి. తెలివైనటువంటి వర్తకులు ఏం చేశారట, ఓహో ఈ రాజుగారి పాపం మనల్ని కొడుతోంది అనుకుని వాళ్ళు పరమ పవిత్రమైనటువంటి గ్రంథాలు పారాయణ చేసుకుంటూ ఈ రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయారట. అజ్ఞానులు అక్కడే ఉన్నారట. తర్వాత క్రమేపీ ఈర్ష్య ఉన్న కారణం చేత ఇతర రాజులందరితో శత్రుత్వం పెరిగిపోయింది. అందరినీ ద్వేషిస్తుంటే, అందరి మీద కోపం చూపిస్తుంటే చుట్టుపక్కల రాజులందరికీ ఒళ్ళు మండిపోయింది. సామంత రాజులందరూ ఏకమైపోయారు. ఎవరెవర రాజులు అంటే వరుసగా హైహయ తాళ జంఘైశ్చ రిపుభిస్స పరాజిత. హైహయులు, తాళురు, జంఘులు ఇటువంటి సామంతరాజులు శత్రువులు అయిపోయారు. వాళ్ళందరూ ఏం చేశారట, ఈ రాజు మనల్ని ఏడిపించేస్తున్నాడు, పన్నులు వసూలు చేస్తున్నాడు, గొడవ పెడుతున్నాడు, ఇతని వల్ల వ్యాపారాలు దెబ్బతిని ఎంతో మంది వర్తకులు పారిపోవలసి వస్తుంది, వీడు అధర్మపురుడు అయ్యాడు, వీడు దుర్మార్గుడు, మన బాగుని సహించలేడు, ఇటువంటి రాజు రాజుగా ఉండడానికి తగడు అనుకుని ఘోరమైనటువంటి సైన్యాలు పోగు చేసుకుని ఈ సూర్యవంశపురాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్న బాహుబుడిని చుట్టుముట్టేశారు. అయోధ్య చుట్టూత శత్రు సైన్యం వచ్చింది. ఎక్కడి సూర్యవంశం, స్వయంభూమును వంశం అది, పరమ పవిత్రమైన సరయూ నదీ తీరం. బాహురాజు గారు పురకరాజు పుత్రుడు, మొదట్లో ధర్మాత్ముడని యజ్ఞాలు చేసిన వాడు, చివరికి శత్రువుల చేత చుట్టుముట్టబడ్డాట. ఇతడు ధర్మంగా యజ్ఞాలు చేసినంతకాలం, గోబ్రాహ్మణ భక్తి కలిగినంతకాలం ఒక్క శత్రువు అసలు లేడు వీడికి. ఇవాళ అధర్మం వల్ల శత్రువులు ముట్టారు. ఎంతకాల యుద్ధం జరిగిందట, నెలాళ్ల పాటు ఘోర యుద్ధం జరిగిందండి. ఘోర యుద్ధం మాసమేకం నిరంతరం రాత్రి పగలు ఒక నెలాళ్ళు యుద్ధం జరిగింది. చివరికి రాజుగారు యుద్ధంలో చిత్తుగా ఓడిపోయాడు. వీడి సైన్యం అంతా నశించింది. సైన్యంతో పాటు జనాల్లో మార్పు కూడా వచ్చింది. చచ్చేవాడు చూస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు అనుకున్నారట, అసలు ఈ దుర్మార్గుడి కోసం మన యుద్ధం చేయడం ఎందుకు అని వీళ్ళంతా శత్రువులు వైపు చెరిపోయారట. ఈ పార్టీని ఫిరాయించే లక్షణం ఆ రోజుల్లో కూడా ఉండేది. పరాజితులైపోయారు. ఎప్పుడైతే ఈ శత్రువుల వైపు ఈ రాజుగారి సైన్యం చేరారో మరి అధర్మ పురుడు ఎవడు కొట్టుకుంటాడండి? అధర్మం ఉన్న చోట ఉండకూడదు. అంచేది వీళ్ళంతా ఆ శత్రు రాజు వైపు చేరిపోయారో ఈ రాజుగారి పని మొత్తం అయిపోయిందట. సదుబాహుస్తో దుఃఖి అంతర్వర్త్యాస్వభార్యవాప పరమాం తుష్టి తత్ర దృష్ట్వా మహత్సరగా అసూయోపేతమన తస్య భావం నిరీక్ష్య సరోగత విహంగాతే లేనా చిత్రమిదం మహత్. మీకు ఆశ్చర్యం చూడండి, దైవ అనుగ్రహం తప్పుకుంటే కష్టాలు విరక్కుట్టేస్తాడు మనిషిని. ఒకదాని మీద ఉంటే ఒకదాని మీద ఉంటే పడిపోతుంది. బాగుండే రోజుల్లో లెక్క లేకుండా ఉన్నాడా మనిషి? కష్టం వచ్చినప్పుడు ఇక వాడు తట్టుకోలేని కష్టాలు వచ్చి పడతాయి. వీడి దురదృష్టం చూస్తే దుఃఖంతో శత్రువుల చేతిలో ఓడిపోయాడు. అధర్మపురుడని శత్రువుల వైపు చేరిపోయారు ఇతన్ని విడిచిపెట్టి సొంత వాళ్ళు. ప్రజలు కూడా తిరస్కరించారు. ఈ బాధపడలేక భార్యని వెంట పెట్టుకుని అడవికి వెళ్ళిపోయాడు. అప్పుడే ఇతని భార్య గర్భవతి. కర్మయోగాలన్నీ అలా ఉంటాయి. సినిమా కష్టాలు అంటారు వీడు, ఎలా వస్తూ ఉంటాయి. వీడికి మా చెడ్డ బాధ వచ్చిందిట. గర్భవతి అయిన ఈ భార్యని వెంట పెట్టుకుని అడవికి పోయాడు. మంచినీళ్ళు దేవుటండి, కోరితే ఊ అండి గంట కొడితే చాలు. పానీయాలు తాగుతారా, డ్రింకులు తాగుతారా అని పరిగెత్తుకొచ్చే జనాలు ఎవరూ రావడంలా. అసలు వీడికి ఆకలింటే ఎరగడు. ఎట్టు చూసినా పరిచారకులు. ఇవాళ మంచినీళ్ళు దాహం బావో అంటే మంచినీళ్ళు ఇచ్చే దిక్కు సరే. ఎక్కడ అసలు మంచినీటి కొలను దొరకదట. ఏ మున్సిపాలిటీ ట్యాప్ దొరకదట. కనీసం తమ్మిలేరు డ్రైనేజీ కూడా దొరకలేదు వాడికి తాగుదామంటే. అది పరిస్థితి వాడికి. దాహ బాధ పరాయుద్ధుడై క్షుద్ధు పిపాస. ఈ రెండు మహా చెడ్డ బాధ. ఆకలి దాహం ఈ రెండు భరించలేరట. ఇంత కష్టం మరొకట్లేదు. ఆ బాధలు తట్టుకోలేక గిలగల గిలగల లాడుతూ చివరికి అడవిలో ఒక పెద్ద చెరువు దగ్గరకు వచ్చారు. సరోవరం అది, సరస్సు అన్నమాట. మన కొల్లేడు సరస్సు లాంటి పెద్ద సరస్సు. అసలు ఇప్పుడు కొల్లేడు సరస్సు లేదు, అది వేరే విషయం. జనాలన్నీ పట్టేసుకున్నారు. మా ఊళ్ళో మా ఇంటి పక్కన ఒక పెద్ద కాలం ఉండే. మా చిన్నప్పుడు అందులో పడవలు వచ్చేవి. పడవల్లో ఇసుకులు పట్టుకొచ్చేవారు. నాకు 10 ఏళ్ళప్పుడు గుర్తు. నాకు 27 వచ్చేసరికి ఆ కాలం మొత్తం మళ్ళీ చూద్దామని అక్కడికి వెళ్తే కాలం లేదు. ఏమిటంటే అవన్నీ పూర్తి చేసి కాలం పూర్తి చేసి అక్కడ స్థలాలు ఏర్పాటు చేశారు. కాలవలు ఆక్రమించేస్తున్నారు, నదులు ఆక్రమించేస్తారు. ఇంకా మాట్లాడితే మనం కాసేపు నిలబడితే మన నెత్తి మీదే కట్టేస్తారు ఒంటి స్తంభం మేడ. ఇది ఈ మానవుల యొక్క లక్షణం. అంచేత ఈ కలియుగంలో సరస్సులన్నీ మాయమైపోతున్నాయి. ఆ రోజుల్లో ఇంకా అటువంటి వాళ్ళు లేరు గనక ఒక పెద్ద సరస్సు, కొల్లేడు సరస్సు లాంటిది విశాలమైన సరస్సు అంటే కనపడింది ఈ రాజుగారికి. అమ్మో సరస్సు అనుకుని ఆనందపడిపోయి అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తగ్గి భార్యకి ఇద్దాం అనుకున్నాడు. గర్భవతి అయిన భార్య నడవలేదు, నువ్వు ఇక్కడ కూర్చో, నీళ్ళలోకి నేను వెళ్ళి నీళ్లు కొట్టుకొస్తానన్నట్ట. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళగానే పక్షులు రెప్ప రెప్ప కొట్టుకుని రెక్కలు ఎగిరిపోయాయి. అక్కడ ఉండే ఈ పీతలవి నీళ్ళల్లో దూకాయట. చేపలు పుడుంగును మునిగిపోయాయట. ఈ రాజుగారు ఇదేంటిది, నన్ను చూసి ఇవన్నీ ఇలా విడిపోతున్నాయి అనుకుని ఆశ్చర్యపోతున్నాడు. ఇంతలో ఆ పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఇలా అనుకుంటున్నాయి. ఈ రాజుగారికి పక్షి భాష వచ్చు, వింటున్నాడు. ఏమనుకుంటున్నాయట పక్షులు? ఏమని అనుకుంటున్నాయట? అహో కష్టం అహో రూపం ఘోరమత్ర సమాగతం విశంత స్వరయ వాసమిత్యూ చూస్తే విహంగమ. మనకెంత కష్టం వచ్చింది, పరిస్థితి వచ్చింది మనకి. ఒక భయంకరమైన ప్రాణి మన దగ్గరకు వచ్చింది. మనం ప్రశాంతంగా ఈ చెరువులో జీవుళ్ళు తింటూ పళ్ళు తింటూ మంచినీళ్ళు తాగుతున్నాం. ఒక దుర్మార్గుడు, నీచుడు, త్రాష్టుడు, భ్రష్టుడు వచ్చాడు. చిచ్చి చిచ్చి చి, వీడి మొహం చూస్తే పంచమహాపాపాలు తుట్టుకుంటాయి. పారిపండి పారిపండి, వీడిని చూడకూడదు, మనకు కూడా వీడి ఈ దౌర్భాగ్యుడి చేరంటుకుంటుంది అని పక్షులు ఎగిరిపోయాయట. చేపలన్నాయట, ఒరే దిక్కుమాలాడా, మా నీళ్లు నువ్వు ముట్టుకోకురా, ఈ చెరువు అపవిత్రం అవుతుంది అని నీళ్లలో అడుగులు దాక్కున్నాయట. పీతలు ఒట్టి రోతన్నాయట, పీత కూడా రోతందిట. ఈ రాజుగారు సిగ్గుపడిపోయాడు, ఇదేంటి నన్ను చూచి పీత రోతంటుంది, పక్షులు ఎగిరిపోతున్నాయి, చేపలు తిట్టుకుంటున్నాయి, చేపలు తిట్టుకునే పాపాలు ఏం చేశారబ్బా నేను, ఇంకా అర్థం కాలేదు పాపం, నేను అంత పాపం చేశానండి, అంత తొందరగా నేను పాపాత్ముడని ప్రతివాడు గ్రహించేస్తే ఈ లోకం ఎప్పుడూ బాగుపడిపోతుంది. ఆయనకేం అర్థం కాల అంటే, ధర్మం తప్పితే పక్షులు కూడా వాడి పొడ అసహించుకుంటాయి, వాడు వస్తే నీళ్లు అపవిత్రం అయిపోతున్నాయిట అనుకుని అన్ని అనుకుంటూ ఉంటే, సరే తిట్లు తిన్నా మరి దాహం దాహమే కదా, సిగ్గులేదు ఎగ్గులేదు రాజుగారికి, తిట్టుకుంటే తిట్టుకునే ముందు మంచినీళ్ళు తగ్గుదాం, నీళ్ళల్లోకి చెయ్యేసేట. ఆ నీరంతా పసరు పసరు పసరైంది, నిర్మలంగా స్వచ్ఛంగా ఉండే నీరు కాస్త అపవిత్రం అయిపోయింది. ఎవడు అధర్మపురుడో వాడు చెయ్యి పడగానే పవిత్ర జలం అలా అయిపోయింది. అయినా రాజుగారు ఆ నీళ్లు వడగట్టేట తన కొట్టు పంచె వేసి కొండోడు తీసుకుని, కొండో లేకపోతే దప్పో ఏదో తీసుకుని అక్కడ ఏం దొరికితేది వడగట్టి ఆ నీళ్లు తాగి భార్యకిచ్చాడు. ఆ తర్వాత ఏమిటిలా అయ్యింది అనుకుంటూ ఒక చెట్టు నీడలో విశ్రాంతిగా కూర్చున్నట్ట. ఈలోపు ఆ వేపు నుంచి కొంతమంది మనుషులు నడిచి పెడుతున్నారు. ఈ రాజుని అతని భార్యను ఒక్కళ్ళు గుర్తుపట్ల, ఇదివరకు కిరీటాలు ఆభరణాలు, వెనక ముందు పరివారం, అధికారంలో ఉన్నప్పుడు తెగ తిరిగేవారు, అధికారంలో ఉన్నప్పుడు ఈ రాజుగారి పుట్టినరోజు వచ్చిందంటే ఎక్కడ లేని వాళ్ళు పరిగెత్తుకు వచ్చేవారు. అసలు రాజుగారు ఊ అంటే వచ్చేసేవి బంగారు పత్రలో నీళ్లు. ఇప్పుడు అధికారాంతమునందు చూడవల్లదా ఆయ్య సౌభాగ్యములు, అధికారం పోయాక రాజుగారి సౌభాగ్యం ఎలా ఉంది, ఈయన పక్కన నుంచి చెడుతున్న ప్రజలు ఆయన గుర్తుపట్టలేదు, ఆయన వెళ్ళాలని గుర్తుపట్టలేదు, గడ్డం పెరిగిపోయింది దీనికి కూడా బాబు చిక్కిపోయాడు. దుర్వాసన కొట్టే బట్టలు ఏమీ లేదు. అటువంటి రాజు పక్కన నుంచి పెడుతూ ఇలా అనుకుంటున్నారట ప్రజలు. ఏమనుకుంటున్నారు, అమ్మయ్యా లోకకంటకుడైన ఒక పాపాత్ముడైన రాక్షసుడి పరిపాలన నుంచి మనం విముక్తి పొందాం, లేకపోతే నేనే దేవుణ్ణి, నన్నే పరి మీరంతా సేవించండి అంటాడా, మన ఇతరులను పొగిడితే ఒళ్ళు మండేదా, వాడు అధర్మ పాలనలో ఎన్ని కష్టాలు పడ్డాం, ఇంతకు పూర్వం ధర్మంగా చూసినప్పుడు ఏం గుర్తులేవు, వాడు చేసే తప్పులే గుర్తొస్తాయి, లక్ష ఉపకారాలు చేసి ఒక్క అపకారం చేయండి మీకు అపకారమే గుర్తుంటుంది. అటువంటిది రాజుగారి అహంకారం వల్ల వాళ్ళకి చేసిన అపకారాలన్నీ గుర్తొచ్చి తిట్టడం మొదలెట్టారు. వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి రాజుల్ని పొగిడారు. అప్పుడు అనుకున్నట్ట రాజు, ఆహా ఇప్పుడు జ్ఞానం వచ్చింది నాకు, అధికారంలో ఉన్నప్పుడు ఈ దుర్మార్గులు నా దగ్గరకు వచ్చి నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి తెగ పొగట్టం వల్ల కదా నేను ఇలా అయ్యాను, ఇప్పుడు వీళ్ళే నన్ను పట్టుకుని చెడమడ చెడమడ నా ముక్కు మీద తిట్టుకుంటూ పోతున్నారా, చీ ఎంత బతుకు వచ్చింది, ఎంత బతుకు బతికి చద్దామంటే ఎలాగా అని చావడానికి సిద్ధపడ్డాడు. కానీ ప్రాణం మీద తీపి చావనివ్వలేదు. ఆ చెరులో పసరు చెరులో దూకి చచ్చిపోదాం అనుకున్నాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. అప్పుడు ఆయన ఇలా అనుకున్నాడు, అయ్యో ఈ లోకములో చావు కంటే భయంకరమైనది అపకీర్తి, అపకీర్తి సమో మృత్యు లోకేశ్వన్యో న విద్యతే. అసలు మృత్యు అంటే చచ్చేటప్పుడు ఒకేసారి చచ్చే మృత్యువు కాదు, ఇతరులు మనల్ని తిట్టుకుంటూ అపకీర్తి రావడం ఉన్నదే, అపకీర్తి కంటే భయంకరమైన మృత్యు మరొకటి లేదు, ఇది మహాబాధాకరమైంది అనుకున్నాడు ఆయన. ధనం లేకపోయినా బతకచ్చు, ఆరోగ్యం లేకపోయినా బతకచ్చు, కానీ అపకీర్తి ఉంటే మాత్రం బతకలేరు. ఛీ, చేతులారా ఈ అపకీర్తి తెచ్చుకున్నాను అని కాసేపు అనుకుంటాడు. అసలు నేనేం చేశాను నమోహం అని మళ్ళీ అజ్ఞానంలో పడి కాసేపు అనుకుంటున్నాడు. ఈ విధంగా నిందితో బహుశ బాహు మృతవత్ కామనే స్థిత నిహత్య కర్మ చయసో లోకే ద్విజవరోత్తమ. ఆ రాజు ఈ విధంగా ప్రజలు తిడుతూ ఉంటే ఆ తిట్లు వింటూ అపకీర్తి పాలై చచ్చిన శవంలాగా, జీవచ్చవంలాగా ఆ అడవిలో కొంతకాలం తన భార్యతో పాటు తిరిగాడు. అతని యశస్సు సత్కర్మ అన్నీ పోయాయి. పోనీ కష్టంలో అయినా భగవంతుడు గుర్తొచ్చాడా? ఛీ, ఈ ప్రజలు దుర్మార్గులు అని ఇంకా ప్రజల్ని తిట్టుకోవడం కసి పెంచుకున్నాడు. అసలు నేను దేవుడు లేడు, దెయ్యం లేడు, దేవుడు దేవుడు ఉంటే ఇది జరగదు అని ఇంకా అజ్ఞానం పెరిగిపోయింది. మన కష్టం వచ్చినప్పుడు కొంతమంది ఆ కష్టం కూడా భగవంతుడా, ఇది నీ ప్రసాదం రా, నువ్వేం చేసినా నా మేలుకి అనుకుంటాడు. కానీ దురదృష్టవంతులు కష్టం పెరిగే కొద్దీ ఈ దేవుడు ఇంకా తిట్టుకుని భ్రష్టులు అయిపోతారు. అలాంటి భ్రష్టులు అయిపోయి కోవకు చెందాడు రాజు. అంతకంతకి దైవ ద్వేషం, దైవ నింద పెట్టుకున్నాడు బాబు. అందుకని ఇంక నిహత్య కర్మ చేయ అన్నాడంతే, తన ధర్మకర్మలు తిట్టుకున్నాడు. అలా 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 అజ్ఞానం పెరిగింది ఆయనకి, కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి, అసూయాది లక్షణాలు తగ్గలేదు, మోహం పెరిగింది. ఈ పెళ్ళాన్ని పోషించుకోవడం కోసం మాత్రం పళ్ళ కోసం తిరిగేవాడు, దొరికితే తిన్నాడు లేకపోతే లేదు. మృత్యువు కంటే పరమ అపవిత్రమైన అపకీర్తి పెరుగుతూనే ఉంది, మాత్సర్యం పెరుగుతూనే ఉంది. కానీ ఎప్పటికైనా విజయం పొందాలి, రాజ్యం పొందాలనే ఆకాంక్ష చావలేదు. మనస్సులో ఏమాత్రం ఇంత పూర్వం చేసినటువంటి అధర్మాల మీద పశ్చాత్తాపం కూడా లేదు. పశ్చాత్తాపం పడితే ఎప్పుడైనా బాగుపడతాడు, అది లేదట. కొద్ది రోజులు గడిచాయి. ఒక రోజున వాడు అలా తిరుగుతూ తన భార్యతో ఒక గుడిసె దగ్గరకు వచ్చాట. అది గుడిసె జమ్ముతో నెయ్యబడిన ఒక పరమ పవిత్రమైన ఒక ఆశ్రమం. ఔర్వుడు అని ఒక మహర్షి ఉండేవాడు. ఆ ఔర్వ మహర్షి ఆశ్రమం అది. ఆశ్రమం దగ్గరికి రాగానే భయంకరమైన వ్యాధి పెరిగిపోయి లోపల బెంగలో తిండి లేకపోవడం, ఎక్కడ పడితే అక్కడ గడ్డి తినడం, ఏ నీరు పడితే ఆ నీరు తాగడం, ఇవన్నీ కలిసిపోయాయి కదా. ఈ వ్యాధులన్నీ ఒకేసారి వాడిని పట్టుకుని చివరికి డామన ఆ మహర్షి ఆశ్రమం దగ్గర చచ్చాట. చూడండి, అదృష్టం ఎక్కడో ఒకడు ఉంటుంది. ఇంత పూర్వం మరి కొన్ని మంచి పనులు చేశాడు, అవి ఎక్కడెక్కడతాయి? భగవంతుడు కరుణాస్వరూపుడు. ఈ రాజు మొదట్లో చేసిన ధర్మాలను మాత్రం మర్చిపోలేదు ఆయన. ఇప్పుడు తర్వాత ఎంత పాపాత్ముడైనా ఆ పాపానికి తగిన ఫలితం బతికుండగా అనిపించాడు. చివరి రోజుల్లో అధికారం పోయి, తిండి లేక ఐశ్వర్యం పోయి, గర్భవతైన భార్యతో అడవుల్లో కృంగి కృషించి తిరిగి వేసారి విసిగి నశించిపోయాడు. అయినా వాడిని మాత్రం తీసుకొచ్చి ఋషీశ్వరుడు ఆశ్రమం ముందు వాడేశాడు. ఔర్వ మహర్షి ఆశ్రమం దగ్గర చచ్చేటవాడు డామ్మని. ఏమిటండి ఆయన ఆశ్రమం ముందు చచ్చిపోతే అంటే అదే గొప్పతనం. ఎప్పుడైతే భర్త పోయాడో ఆ భార్య గిలగిలగిలగిలాడిపోయింది. ఒక భార్య కాదట, ఆయనకి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్నారట. ప్రస్తుతం మాత్రం కూడా ఇద్దరు భార్యలు తిరిగారట. అందులో చిన్న భార్య గర్భవతిగా ఉన్న ఆవిడ చిన్న భార్య అన్నమాట. ఆవిడ దుఃఖంతో గుండెలు బాదుకుని, అయ్యో పోయావా, నేను చచ్చిపోయిన భర్త అంటే మరి ఎవరికి మాత్రం, అందులో పూర్ణ గర్భిణి. మూడవ నెల నాలుగవ నెల ఉండగా అడవిలోకి వస్తే ఇప్పుడు 9 మాసాలు నిండబోతూ ఉండగా భర్త పోయాడు. ఇంతకాలం భర్తతో తిరిగింది సవతితో పాటు, ఇంతకాలం భర్తతో కష్టాలు అనుభవించింది. ఎన్ని కష్టాలు అనుభవించినా భర్త అంటూ ఉంటే అది తృప్తి, వాడు పోయేసరికి దుఃఖం వచ్చింది, ఏడ్చిందిట. పాత సుగుణాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఏడ్చిందిట ఆవిడ. లోపల బతుకుండగా కొన్ని చిరాకులు వచ్చాయి, వీడు పాపాలు చేశాడని తెలుసు. చచ్చిపోతే మాత్రం సుగుణాలే ఉండాలి. ఒక వ్యక్తి చచ్చిన తర్వాత వాడి పాపాలు మనం ఎత్తకూడదట, ఎత్తితే ఆ పాపాలు మరగబట్టుకుంటే లేదు. చీదుర్మార్గుడు వాడి పాపాత్ముడు, వీడి దొంపతేగా వీడా అని తిట్టకూడదు. ఆ టైంలో శవం ఉన్నప్పుడు వాడిని తిట్టామంటే వాడి పాపాలు మరగ చుట్టుకుంటాయి. అందుకని శవన్ దగ్గరికి వెళ్ళి అయ్యి బాబా ఆయనకి అంత పూర్వం వీళ్ళిద్దరు కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు. మనం ముఖ్యంగా ఈ రాజకీయాల్లో చూస్తూ ఉంటాం, ఇద్దరు తెగ కొట్టుకుని పోటీ చేసి తిట్టుకుంటారు, వాడు చచ్చిపోగానే ఎంతకంటే మిత్రుడు లేడు, అసలు రాజకీయాలను ఇంత వచ్చలేని వాడు లేడు అని పొగుడుతూ ఉంటారు. అదొక ఆశ్చర్యం. ఎందుకనంటే ఈ శాస్త్రం తెలిసి కాదు అలా పొగడాలి కాబట్టి. కానీ ఇది నిజంగా శాస్త్ర ధర్మం అన్నమాట. ఒక వ్యక్తి వచ్చాక వాడిలో మంచి మాత్రమే మనం పొగడాలి ఆ శవం ఉన్నంత వరకు. అప్పుడు కనుక వాడిని తిడితే వాడి పాపాలు మనకు చుట్టుకుంటాయి, లేనిపోని కర్మ. అందుకని ఈవిడు కూడా పోయావా అరటిపండు దొరకగానే అడవిలో తిరుగుతూ పండు నాకు ఇచ్చి తొక్క నువ్వు తినేవాడు మహానుభావ, కుళ్ళిపోయిన నీరు కనపడగానే నీ వస్త్రంతో వడగట్టి ఆ నీళ్లు నాకు ఇచ్చావు, ఎన్ని కష్టాలు పడ్డావు అని ఏడుస్తూ మొదలుపెట్టింది. కాని పాపం ఈవిడ పరమ సాధ్వి, అందుకని దుఃఖార్త కనిష్ట గర్భిణి తదా. ఆ కనిష్ఠురాలు దుఃఖంతో ఆర్తురని తట్టుకోలేక ఇక నేను బతకడం అనవసరం, ఇటువంటి భర్త లేకపోతే అనుకున్నది. భర్తకు ఒక చితి పేర్చింది. ఆ చితి మీదకు చేరి ఏమందట, సమానీయ చ సైధాంసి చితాం కృత్వాతి దుఃఖిత సమారోప్య తమారూఢం స్వయం సముపచక్రమే. మంచి చితులు సమిధులు పట్టుకొచ్చింది, చందనం చెక్కలు అడవిలో దొరికినవి పట్టుకొచ్చింది, చితి పేర్చింది, నిప్పు పెట్టబోతోంది, దాని మీద భర్తం చేర్చి ఆ తర్వాత అనుకుందట, నేను చితిలో నిప్పు పెడితే కాదు నేను కూడా దీని మీద గుర్తి నిప్పు పెట్టుకుంటాను, సహగమనం చేస్తాను ఈ భర్తతో అనుకుంది. అనుకుని ఆ శవంతో పాటు తాను పడుకుని తన చితికి తానే నిప్పెట్టుకోబోయేదిట. సరిగ్గా అక్కడ ప్రత్యక్షం అయ్యాడు ఔర్వ మహర్షి. ఆశ్రమం ముందు తెచ్చాడు వీడు మరి, ఆ ఆశ్రమంలో అప్పుడే జపం పూర్తి చేసుకుని బయటకు వచ్చాడు ఆయన. ఆయన జ్ఞాన చక్షుహు, జ్ఞాన నేత్రంతో అన్ని చూశాట. ఈ రాజు చరిత్ర, వీడు ఎలా తెచ్చాడో ఇవన్నీ తెలిసిపోయాయి. భూత భవిష్యత్ వర్తమానాలు ఎరిగిన వాడు ఆయన, మహా తేజస్శాలి, పుణ్యవంతుడు. ఆయన ఆగమ్మా ఆగు అన్నాడు. అలా చూసింది ఆవిడ. అక్కడికి వచ్చి ధైర్యము బోధిస్తూ పరమధర్మాత్ముడు ఆ ఔర్వ మహర్షి ఇలా ఉపదేశం ఇచ్చాట, రాజవర్య ప్రియే సాధి మా కురుష్వ అతి సాహసం తవోదరే చక్రవర్తి శత్రుహంతాహి తిష్ఠతి. అమ్మాయి బాహుక భార్య, ఓ గర్భవతి, ఇంత సాహసం చెయ్యకు. ఈ చితిలో దూకి భర్తతో పాటు సహగమనం చేయడానికి ప్రయత్నం చెయ్యకు, ఎందుకంటే నీ కడుపులో ఉత్తముడైన పిల్లవాడు పెరుగుతున్నాడు. ఆ పిల్లవాడిని చంపే హక్కు నీకు లేదు, నీకు చచ్చే హక్కు ఉండొచ్చుగాక. వాడు మామూలు పిల్లవాడు అనుకుంటున్నానమ్మో, కాదు చక్రవర్తి. ఈ అఖండ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించగలిగే మహాత్ముడు ఆయన. పైగా శత్రువుల్ని సంహరిస్తాడు. నీ భర్తని యుద్ధంలో జయించి తరిమి అడుగుల పాలు చేసినటువంటి శత్రువులందరినీ వాడే జయించగలుగుతాడు. సహగమనం చేయడానికి అందరికీ అర్హత లేదు. బాగా ఇష్టపడి భర్త లేకుండా క్షణం జీవించలేనంత ప్రాణంగా ఉండే భార్య అయినప్పటికీ కూడా, బాలిక అయితే, చిన్నపిల్ల అయితే ఆవిడికి చచ్చే అధికారం లేదట. అలాగే చిన్నపిల్లలు సంతానంగా ఉన్న ఆవిడ కూడా, పిల్లలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఇలాగా సరిగ్గా ఎదగని పిల్లలు ఉన్నావిడ కూడా చచ్చే అధికారం ఉన్నది లేదు ఆవిడకి. అంచేత పొరపాటు కూడా వాళ్ళకి చావడానికి అధికారం లేదు. గర్భిణ్య గర్భవతులకు కూడా చచ్చే అధికారం లేదు. ఎంత ప్రాణం సమస్య వచ్చినా, మరెన్నో అపకీర్తులు వచ్చినా గర్భవతి అయిన స్త్రీ ఆత్మహత్య చేసుకుంటే ఆవిడకి అసలు ప్రాయశ్చిత్తం లేదు, చేసుకునే అధికారం లేదు. అలాగే భార్య భర్త మీద ప్రాణం పెట్టుకుని చచ్చిపోవాలని అనుకున్నప్పటికీ అప్పుడు ఆవిడ రజస్సులు అయితే, అంటే బహిష్టైనటువంటి స్త్రీ అయితే ఆవిడ కూడా చచ్చిపోవడానికి అర్హత లేదు. సానమైన ఆ రోజే భర్తతో సహగమనం చెయ్యాలనుకున్న స్త్రీకి కూడా ఏ పరిస్థితుల్లో చచ్చే అధికారం లేదు. సహజంగా ప్రతి పాపానికి ఓ ప్రాయశ్చిత్తం ఉంటుంది. బ్రహ్మహత్య లాంటి పాపాలకు కూడా ప్రాయశ్చిత్తం ఉంది. బ్రహ్మహత్యాది పాపానాం ప్రోక్త నిష్కృతి ఉత్తమై దంభినః నిందకస్యాపి భూరుణఘ్నస్య న నిష్కృతి. బ్రహ్మహత్య లాంటి ఘోర పాపాలు చేసిన వాడికి వేదాలలో నిష్కృతి చెప్పారట. కాని దంభినః నాస్తిక మార్గంతో ఉండేవాడికి ప్రాయశ్చిత్తం లేదు. నిందకశ్చాపి, గురువుల్ని ధర్మాత్ముల్ని పండితుల్ని తిట్టేవాళ్ళు ఉంటారు. ఆ వాడేం పండితుడు, వాడికేం వచ్చు అంటారట. ఎదురుగుండా ఉన్నప్పుడు పొగుడతారు, పక్కకి వెళ్ళాక తిడతారు. వీళ్లను నిందకులు అంటారు. పురోణఘ్నస్య, కడుపులో పెరుగుతున్న పిండాన్ని చంపేవాళ్ళని పురోణహత్య చేసేవాళ్ళు అంటారు. వీళ్ళ ముగ్గురికి ప్రాయశ్చిత్తం లేదు. వేదములు లేవు అన్నవాడికి, గురు నింద పండిత నింద చేసేవారికి, గర్భస్థ శిశువుల్ని అంటే అవార్షన్లు అన్నమాట ఇవి చేయించుకున్న వాళ్ళకి ప్రాయశ్చిత్తం లేదు. నాస్తికస్య కృతఘ్నస్య ధర్మోపేక్షాకరస్య చ విశ్వాసఘాతకస్యాపి నిష్కృతిర్నాస్తి సువ్రతే. నాస్తికులకి చేసిన మేలు మరిచిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కృతజ్ఞులు అంటారు. వాళ్ళకి నిష్కృతి లేదు. ధర్మాన్ని ఉపేక్షిస్తే, ధర్మాన్ని పారద్రోలితే వాళ్ళకి, విశ్వాసఘాతకులకి నిష్కృతి లేదు. తస్మాదేతన్ మహాపాపం కర్తుం నార్హసి శోభనే. కాబట్టి గర్భవతివై నిండు గర్భిణివైన నీవు ఆత్మహత్య చేసుకోవద్దు, వద్దొద్దు, ప్రాయశ్చిత్తం లేదు. ఇది మహాపాపం, మహాసాహసం. ఇది కష్టం మనుష్యులకు వచ్చి తీరుతుంది ఎప్పుడో ఒకప్పుడు. అసలు కష్టం రాని ఇల్లుందా? కష్టం రాని మనిషి ఉంటాడా? అప్పుడు భగవంతుణ్ణి నమ్ముకుని ధైర్యంతో గుండె తిట్టవుతో ఇదంతా భగవత్ ప్రసాదము అని భావించి కష్టాన్ని కూడా ఆయనిచ్చిందే అనే భావనతో ఉన్నవాడు ఉన్నాడే, వాడు జ్ఞాని, వాడు భక్తుడు. తగ్గిన వాళ్ళు భక్తులు కాదు. దుఃఖంతో వ్యాకులు అయిపోయి గిలగిల కొట్టుకుంటే ఇంక ఈ జీవి ఎలా బాగుపడతాడు? ఇలా ఆ స్వామి చెప్పగానే వెంటనే ఈవిడ ఆత్మహత్య చేసుకోవాలి, భర్త చితితో పాటు సాగమనం చెయ్యాలనే ఆ కోరిక విరమించుకుని తక్షణం ఔర్వ మహర్షి కాళ్ళు పట్టుకుని విలపించి, మహాత్మా, తెలియని దుఃఖం నన్ను ఆవేశించింది. ప్రాణానికి ప్రాణం కదా భర్త అంటే. ఈ సృష్టిలో ఐశ్వర్యమంతా పోయినా అదొకెత్తు, ఉద్యోగాది సమస్త క్రియలు నశించినా అదొకెత్తు, కష్టం శరీరం అంతా నశించిపోయినా అదొకెత్తు, కాని భర్తని విడిచి భార్య జీవించలేదు. ఆ బంధం అటువంటిది. వాడు దుర్మార్గుడైనా, నీచుడైనా, పండితుడైనా, ఐశ్వర్యవంతుడైనా కాకపోయినా ఆ బంధం అటువంటిది. అటువంటి భర్త ఇవాళ మరణం చెందితే మరి దుఃఖంతో చచ్చిపోదాం అనుకున్నాను. ఇప్పుడు మీరు వచ్చి సాహసం చెయ్యొద్దన్నాక ధైర్యం వచ్చింది, నన్ను అనుగ్రహించండి అన్నదట. వెంటనే ఆయన ఆయన చేతులతో పైకెత్తి, అమ్మా బాధపడకు, ఏడవకు, నీ భవిష్యత్తుతో బంగారం. భర్త చచ్చిపోయినా నీ భవిష్యత్తు బంగారమే. ఎందుకంటే భర్త నీ కడుపులో పెరుగుతున్నాడు. పిల్లాడంటే ఎవరు? ఆత్మావై పుత్రనామాసి అంటోంది వేదం. ఆత్మావై పుత్రనామాసి, తండ్రి కొడుకు రూపంలో జన్మిస్తాడు. అంటే కొడుకు తండ్రికి మారు రూపం. ఏం సందేహం లేదు. నీ భర్త పోయాడు అనుకుంటున్నావు, నీ కడుపులో పిల్లాడి రూపంలో మళ్ళీ బయటికి రాబోతున్నాడు వాడే. అందుకే తండ్రికి మారు రూపైన పిల్లలను చూసుకుని బతకాలి తల్లి. చచ్చిపోయి ఏం సాధిస్తుంది? మహాసౌభాగ్యశాలిని కన్నీళ్లు పెట్టుకో. సజ్జనులు ప్రేతాలకు చేయవలసిన కర్మకాండను నిర్దేశించారు, ఆ కర్మకాండ హాయిగా చేసేసి. సదాచారవంతుడు నీ భర్త ఒకప్పుడు దురదృష్టవశాత్తు అహంకారానికి లోనై ఈ దుర్మరణం పాలయ్యాడు. ఇప్పుడు వీడికి గనక సంస్కారం చేయలేదనుకో ప్రేతకార్యం, వాడికి మోక్షం రాదు. అందువల్ల ఆ కార్యం చెయ్యి. కష్టం నిజమే, ఎందుకంటే దుఃఖం వచ్చినప్పుడు, ఇంట్లో ఎవరైనా పోయినప్పుడు, ఇంకేదైనా కష్టం వచ్చినప్పుడు ఏడవకుండా ఉండలేము. మనిషి యొక్క లక్షణం అది. అయినా గుండె ధైర్యాన్ని తెచ్చుకో. ఈ దైన్యం తాత్కాలికం. మనుష్యుడున్నాడే శుభం కాని అశుభం కాని చేసిన పని యొక్క ఫలితం అనుభవించి తీరతాడు. అది వద్దన్న వస్తుంది. యద్యత్ పురాతనం కర్మ తత్తదే బహియుజ్యతే కారణం దైవమే మాత్ర మన్యే సోపాధిగా జనాక. యద్యత్ పురాతనం కర్మ, ఇది వరకు చేసిన కర్మ ఏదేది ఉందో అది అనుభవించి తీరటం. ఇంట్లో కూర్చున్న వాడిని కూడా పాత కర్మ లాక్కొచ్చి ఆ కర్మ అనుభవించేలా చేస్తుంది. లేకపోతే యాత్రకు వెడతాడు ఒకడు, అక్కడికి వెళ్ళి చచ్చిపోతాడు, ఇంట్లో ఎవరో దిక్కులేనట్టుగా. ఏమిటది, అక్కడ వాడి మరణం రాసిపెట్టింది కాబట్టి వాడిని లాక్కెళ్ళింది. అబ్బాయి ఇల్లు కదిలితే ఏం భయమో అని ఇంట్లోనే కూర్చుంటాడు ఒకడు, ఫ్యాన్ విరిగి నెత్తి మీద పడి వస్తాడు వాడు. అంచేత వాడి యోగం అలా ఉన్నది. పూర్వ కర్మను ప్రతి వాడు అనుభవించి తీరాలి. ఈ దైవం యొక్క నాటకం, ఈ లీల ఆ చూస్తూ ఉండడమే తప్ప ఎందుకు ఏమిటని ప్రశ్నించరాదు. అలాగని ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చునే అధికారము లేదు. కర్మ చెయ్యాలి, ఫలితం ఆశించరాదు. ఇదే మానవుని యొక్క కర్తవ్యం. మనుష్యుడు నిమిత్త మాత్రుడు. ఓ పద్మముఖి, గర్భంలో ఉన్న పిల్లవాడు చచ్చిపోతాడు, పెరుగుతున్న పిల్లవాడు చచ్చిపోతారు, ముసలాడు చచ్చిపోవచ్చు. ఒక్కొక్కప్పుడు ఆశ్చర్యం, 5 ఏళ్ల బాలుడు మరణిస్తాడు, 100కి 100 ఏళ్ళు నిండిన వాడికి ఇంకా ఆయుర్దాయం ఉంటుంది. ఏమిటంటే వాడు ఆయువు అంతవరకే నిర్దేశింపబడి ఉన్నది. ఈ మృత్యువునకు వయస్సుతో నిమిత్తం లేదు. పండితుడా, పామరుడా, ఐశ్వర్యవంతుడా, దరిద్రుడా, మంచివాడా, చెడ్డవాడా, అసలు వీటితో సంబంధం లేదు. వాడి ఆయుః ప్రమాణం తీరగానే యముడు వాడిని పట్టుకుపోతాడు. ఈ విషయం తెలుసుకున్నవాడు దుఃఖాన్ని విడిచిపెట్టి శాంతం పొందుతారు. నువ్వు వివేకవంతురాలివై, శాంత చిత్తురాలివై నీ భర్తకి క్రియాకాండ చెయ్యి. కర్మబంధనాల వల్ల ఈ శరీరం ఏర్పడింది. ఈ కర్మబంధనాలతో ఉండే శరీరానికి ఎప్పుడు విముక్తో తెలుసా? దహన సంస్కారాదులు జరిగితేనే విముక్తి. అనాథం కింద శవాన్ని విడిచిపెడితే వాడికి విముక్తి ఉండదు, వాడికి సద్గతులు ఉండవు. అందువల్ల ఈ కర్మ చెయ్యి అని చెప్పగానే ఆ జ్ఞాని అయిన ముని మాటలు విన్నదావిడ. త్యక్త శోకాచ సాతన్వి చిత్రం యత్సంత పరార్థఫలకాంక్షిణక నహి ద్రుమాశ్చ భోగార్థము ఫలంతి జగతీతలే. ఆ మహాత్ముడు చెప్పిన ధైర్యం, ఆయన పరమ పవిత్రమైన ఉపనిషత్తుల వంటి ఆ వాక్కులు విని ఆ మహారాణి, ఆ గర్భవతి వెంటనే వినయంగా మహారాజుకు నమస్కరించి, మహాత్మా, మీ అత్యద్భుతమైన అమృతం వంటి వాక్కులతో నా శోకం తీరింది, ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకున్నా. సజ్జనులు పరోపకారం చేస్తారు, సత్యస్థితిలో ఉన్న నాకు బతకాలనే ఆశ కల్పించారు. ఆశ్చర్యం లేదు, ఈ భూలోకంలో చెట్లు పళ్ళు కాస్తాయి. ఎందుకు? ఫలించే వృక్షాలు, ఆ ఫలాలు ప్రజలకు పెట్టి వాళ్ళని పోషించడానికి. నదులు నీళ్లు ప్రవహిస్తాయి. ఎందుకు? ఇదిగో ఈ ప్రజలకు తాగడానికి ఇవ్వడానికి. మీవోటి మహాత్ములు కూడా చదువుకుంటారు. ఎందుకు? ఇంట్లో పెట్టి దాచుకోవడానికి కదా చదువు, 10 మందికి జ్ఞానాన్ని బోధ చేయడానికి. ఎవరైనా కష్టాల్లో దుఃఖంతో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ దుఃఖం తొలగేలాగా మంచి మాటలతో ధైర్యం చెప్పేవాడు నిజమైన పండితుడు. అటువంటి ఉచిత వచనాల ద్వారా, సరైన రీతిలో మాటల ద్వారా నన్ను వీరు ఆనంద పెట్టారు. అటువంటి మీరు సాక్షాత్తు విష్ణు స్వరూపు చెప్పేసింది. ఏ సయేవ విష్ణు సత్వస్థ యత పరహితేస్తత, పరులకు ఉపకారం చేయడానికి వాళ్ళకి మంచి మాటలు చెప్పేవాళ్ళు, ధైర్యం చెప్పేవాళ్ళు, ధర్మాన్ని బోధించేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు మానవ రూపంలో ఉన్న విష్ణువులు. ఎందుకంటే పరోపకారమే వాళ్ళ కర్తవ్యం. ఇతరుల దుఃఖాన్ని చూచి తాను దుఃఖించేవాడు వాడు విష్ణు స్వరూపుడట. అన్య దుఃఖేనయో దుఃఖీ, ఇతరుల దుఃఖం చూస్తే వాడికి ఏడుపు రావాలట. యో అన్య హర్షేన హర్షిత, ఇతరులకు ఆనందం కలగగానే వీడికి ఆనందం కలగాలి. పక్కవాడు ఆనందంతో ఉంటే వీడు ఏడుస్తాడు. ఈ కలియుగంలో వాడికి ఏదో వచ్చేసింది, వాడు ఆనందపడిపోతున్నాడు. అయ్యి బాబోయ్ నా పూటంతా వాడికి తిండి చేయించు, వాడు పరమ పాపి. ఇతరుల సుఖమే తన సుఖం, ఇతరుల దుఃఖమే తన దుఃఖంగా భావించువాడు హరిస్వరూపుడు. సయేవ జగతామీశః నరరూపధరో హరిః, వాడే సాక్షాత్తు ఈశ్వరుడు. నరరూపం ధరించిన హరి, మానవ రూపం ధరించిన భగవంతుడు. ఇదే పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. సద్విశ్రుతాని శాస్త్రాన్ని పరదుఃఖ విముక్తయే, శాస్త్రములు ఈ విషయం చెబుతున్నాయి. అందువల్ల సాధువులను సంతులు అంటారు, సంత పురుషులు. ఎవరు సంత స్వరూపులు, ఎవరు సాధువులు అంటే, సర్వేషాం దుఃఖ నాశాయ ఇది సంతో వదంతి, అందరికీ దుఃఖమును తొలగించి హర్షమును ఆనందమును ఇస్తారు గనక సాధు పురుషులు అన్నారు. సాధువు అసలు దుఃఖంతో ఉన్నవాడిని చూడలేడు, వాడి దగ్గరికి వెళ్ళి బోధించి బోధించి ఆ దుఃఖం నుంచి తేరుస్తాడు. అంచేతే లోకంలో సాధువులు అవసరం ఉన్నది. ఎక్కడెక్కడ సాధువులు పెరుగుతారో తత్ర తత్ర దుఃఖం నా బాధతే, అక్కడ దుఃఖం అనేది బాధించదిక. సూర్యుడున్న చోట చీకటి ఉంటుందా, చంద్రుడున్న చోట చక్కని వెన్నెల ఆనందం కలిగిస్తుంది, అలాగే సాధు పురుషులున్న చోట దుఃఖం ఉండదు అని ఆ తల్లి చెప్పి, ముని వేద మంత్రాలు ఉచ్చారణ చేస్తూ ఉండగా తన భర్తకి చితికి నిప్పెట్టింది. మనందరికీ చాలా మందికి అనుమానం. ఒక ఆవిడ బదరీలో, ఏమండి భర్త పోయాడు, నేను పిండ ప్రదానం చేయవచ్చా అని అడిగితే, చెయ్యొచ్చమ్మా అన్నాను. చేయించేవాళ్ళు వద్దన్నారండి అని పాప ఆవిడ మానేసుకుంది. ఇక్కడ ఈ నారద పురాణంలో కూడా చూడండి, స్వయంగా గర్భవతి అయిన భార్య భర్త చితికి నిప్పెట్టింది. అసలు శ్మశానానికే వెళ్ళకూడదు ఆడవాళ్ళు అంటారు మన కొందరు పెద్దలు. ఏ పురాణ శాస్త్రాలైనా ధర్మశాస్త్రమైనా ఏం చెబుతుందంటే, గరుడ పురాణం అనేది మీరు చదివితే భవిష్యత్తులో విందురు గాని. అత్యంత విచిత్రమైన ధర్మాలు అవేం చదవం, పాండిత్యం ఉండదు, భాషాజ్ఞానం ఉండదు, ఏదో కాలక్షేపం చేసేస్తున్నాం. కర్మకాండ పెద్దలు నేర్పారు రెండు, వాటిని పుచ్చుకెళ్ళిపోతే దానివల్ల మనం కూడా నాస్తికులు అవుతాం. నాస్తికులు అంటే ఏమిటి? వేద పురాణ ధర్మములను తెలుసుకుని ఆచరిస్తే వాడు ఆస్తికుడు. అవి తెలుసుకోకుండా ఎవడో ఏదో అన్నాడు దాన్నే పుచ్చుకుంటున్నాం. ప్రతి దానికి శాస్త్ర ప్రమాణం ఉండాలి. శాస్త్ర ప్రమాణం చూపించగలిగితే వాడు ఆస్తికుడు, శాస్త్ర ప్రమాణం చూపించలేని వాడు నాస్తికుడే. ఏమని చెప్పారు? కర్మకాండ చేసి తీరాలి, స్త్రీ అయినా పురుషుడైనా. ఒక భర్త పోతే భర్తకి భార్య చితికి నిప్పెట్టచ్చు, పిండ ప్రదానం చేయొచ్చు, 11 రోజులు మైల పట్టడం సమస్తమైన కార్యక్రమాలు ఆవిడ చేయొచ్చట. పుత్రులుంటే పుత్రులు చేస్తారు, పుత్రులు లేకపోతే భార్య, భార్య కూడా లేకపోతే ఎవడో ఒక పురోహితుడిని ఆశ్రయించి చేయడం. అసలు వీడికి ఏ బంధము లేకుండా ఒకడు పోవలసి వస్తుంది కర్మయోగాలి. అందుకని వాడు పోయే ముందే కొంత డబ్బిచ్చి ఈ బ్రాహ్మణోత్సవాలకి బాబు నేను పోయాక నాకు కర్మకాండ చెయ్యని చెప్పాలట. ఈ కర్మకాండ చేయడానికి డబ్బుచ్చుకున్నవాడు వీడే ముందు పోతే వీడికంటే వాడేం చేయాలట, డబ్బుచ్చుకున్నవాడు బాబు 10 మందికి చెప్పాలట తన సాటి పురోహితులకి ఫలానా వాళ్ళు డబ్బిచ్చారు, ఒకవేళ నేను ముందు పోతే నా బదులు అడిగి చేసి పెట్టండి. ఇన్ని నియమాలు చెప్పారు. కర్మకాండ ఎవడో ఒకటి చేత చేయించాలి. ఆడ మగ పిల్లల తనవాళ్ళ కాదా మొత్తం మీద జరగాలి, జరగకుండా ఉండడానికి వీల్లేదు. వాడు ఎవడు కానివ్వండి చెయ్యాలట. అంటే విడివిడిగా ఒక్కొక్క నియమము కూడా భవిష్యత్తులో తెలుసుకుందరు కాని. కాబట్టి బదరీ వెళ్ళినా కేదారం వెళ్ళినా కాశీ వెళ్ళినా ఆడవాళ్ళు కూడా సుస్పష్టంగా కూర్చుని భర్తకి పిల్లలకి లేక ఇంకెవాళ్ళకైనా సరే పిండ ప్రదానం చేసుకోవచ్చు. ఈవిడ స్వయంగా భర్తకి చితికి నిప్పెట్టింది. పెట్టుకుని ఆ ముని చెప్పిన విధానం ప్రకారంగా స్వపత్యుశ్చ అపరాక్రియా సవతితో కలిసి అపరక్రియలు చేసింది. ఇద్దరు భార్యలు కదా, మరి ఇద్దరు కలిసి చేశారట. అది విశేషం. సుస్పష్టంగా అపరక్రియలు చేసుకున్నారు. ఎక్కడ? ఆ మునీశ్వరుడు ఆ ఆశ్రమం దగ్గర సరస్సు తీరంలో చకార తత్సరస్తీరే ముని ప్రోక్త విధానత ముని చెప్పినట్టుగా చేశారట. పైగా అప్పుడు ఒక తమాషా జరిగింది. ముని తెలివి తక్కువవాడు కాదు, కర్మకాండ తాను చేయొచ్చుగా, భార్యలు ఉండగా తాను చేయకూడదు, అందుకే వాళ్ళ చేత చేయించాడు మంత్రం అది. అప్పుడు ఆ మహాత్ముడి యొక్క సంకల్పం, ప్రేతకర్మలు సక్రమంగా జరిగాయి గనక మంత్రం చదివేవాడు కూడా జ్ఞానం అయి ఉండాలి. అర్థం పర్థం లేకుండా చదివేస్తూ ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగిన ఆ ముని యొక్క కారణం చేత స్థితేతత్ర మునవు రాజా దేవరాడివ సంజలన్, ఆ శవం నుంచి ఒక ఆకారం పైకి లేచిందట. శవంలో నుంచి ఒక తేజస్సు కలిగిన ఒక దివ్యాకారం వచ్చింది. సంజ్వలన్ తలతల మెరిసిపోతోంది. ఎలాగా? దేవరాడివ ఇంద్రుడిలా మెరిసిపోతున్నాడు. అంటే రాజుగారు పాప విముక్తుడై ఒక దివ్య రూపం ధరించాడు. పాపాత్ముడే, దుర్మరణం పాలయ్యాడు, దిక్కులేని చవి తెచ్చాడు, అయినా మహానుభవుడు ఔర్వుడి మంత్రబలం, భార్యలు చేసినటువంటి శ్రద్ధాశక్తితో కూడిన ప్రేత కార్యాలు ఇవి అతనిని ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన వాడిని చేసాయి. ఇంద్రుడి వంటి ఆకారం ధరించాడు. చితామధ్యాత్ వినిష్క్రమ్య విమానవరమాస్థిత ప్రపేదే పరమం థామనత్వాచోర్థం మునీశ్వరం. ఆ చిత మధ్యలోంచి, చితి మధ్యలోంచి తలతల మెరిసిపోతూ భార్యలకి టాటా చెప్పాడు, మీరు తగలబెట్టకుండా పోతే నా జీవితమే తగులడేది, నా అదృష్టం, ఆ ఋషీశ్వరుడి అనుగ్రహం అని ఆ ఋషికి ధన్యవాదాలు చెప్పి ఈ భార్య కనుక మరణం చెందుంటేట చితిలో దూకి అసలే రాజుగారు పాపాలు చేస్తున్నాడు, ఈ భార్యని చావడానికి కూడా కారకుడు వీడయ్యేవట. తాను చేసిన పాపాల వల్ల అకాల మరణం చెందడం వల్ల అందువల్ల ఇంక వాడికి మోక్షం ఉండేది కాదు. మరి మునీశ్వరుడు బోధించాడు, అందుకని ఆయనకి దండం పెట్టి దివ్య రూపంతో విమానం వచ్చిందిట అక్కడికి. ఆ విమానం ఎక్కేసట టాటా బై బై అన్నాడు, వెళ్ళిపోయాడు అదృష్టవంతుడు. ఎన్ని పాపాలు చేసినా ఒక్కొక్కడికి మహాత్ములు తగులుతారు. అలా మహాపాతక యుక్తావా యుక్తావాచ ఉపపాతకై పరం పదం ప్రయాత్రేవ మహద్భిహి అవలోకితాః. మహాత్ములు జ్ఞానులు అలా చూస్తే ఎంత పాపాలు చేసినా ఉపపాపాలు చేసినా మరెన్నో ఘోర కార్యాలు చేసినా ఉత్తమ లోకాలకు వెళతారు. అది పండితుల యొక్క వాక్కు ప్రభావం, మంత్ర ప్రభావం. అటువంటి మహత్తరమైన మంత్రాన్ని, అత్యద్భుతమైనటువంటి మంత్రాన్ని ఈ పరమ పుణ్యాత్ముడైపోయాడు రాజుగారు అదృష్టవశాత్తు తన చితాభస్మానికి సోకించుకుని, చితికి సోకించుకుని ఊర్ధ్వలోకాలకు వెళ్ళాడు. కళేవరం వా తత్వస్మ తద్భూమం వాపి సత్తమ యది పశ్యతి పుణ్యాత్మా సప్రయాతి పరాంగతి పత్యుః కృతక్రియా సాతు గత్వాశ్రమపదం మునేహే చకార తస్య శుశ్రూషాం సపత్న్యాతః నరద. ఆ రాజు మృతప్రాణి ఎటువంటి పాపాత్ముడైనా ఉత్తముల యొక్క గొప్పతనం వల్ల గొప్పవాడవుతాడు అని చాటుకుంటూ విమానంలో వెళ్ళిపోతూ ఉంటే అర్థ యొక్క ఆ దివ్య రూపాన్ని చూచింది భార్య. ఆ అదృష్టవంతుడు నా భర్త, అందుకే ఈ ముని వచ్చాడు అని ఆ మునికి నమస్కారం చేసింది. ఎందుకంటే ఎలా చచ్చిపోయినా ఏం చేసినా భర్త అంటే అభిమానం ఉండాలి, ఆ అభిమానం ఉన్నది ఆవిడికి. అందువల్ల ఆనందంతో తన భర్త ఉత్తమ లోకాలకు వెళ్ళాడు గనక బ్రహ్మానందం చచ్చిపోయిన దుఃఖం విడిచిపెట్టింది. ఇప్పుడు ఇప్పుడు భర్త చచ్చాక వాడు ఎక్కడికి వెళ్ళాడో అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు కళ్ళారా చూసింది విమానంలో వెళ్ళడం, బతికుండి ఏమనిపించాడు సుఖం. హాయిగా చచ్చిపోయి ఊర్ధలోకాల్లో ఇంద్రుడు వంటి తేజస్సు కలిగి దేవలోకానికి వెడుతున్నాడని ఆనందపడింది ఆవిడ. వెంటనే తన సపతిని వెంట పెట్టుకుని మునిగారి ఔరు మహర్షి గారి ఆశ్రమానికి వెళ్ళింది. మహాత్మా మునీశ్వర, నీ అనుగ్రహం వల్ల నే బతికాను, నా భర్తకు ఉత్తమ లోకాలు వచ్చాయి, ఇక నా నివేదిక్కు నీ ఆశ్రమంలోనే నాకు చోటి అన్నది. అలాగే అన్నాడాయన ఆ ఆశ్రమంలో ప్రవేశించింది. ఈ భార్య ఈవిడితో పాటు సవతి ఇద్దరు కూడా, అంటే పెద్ద భార్య చిన్న భార్య కూడా ఆ ఆశ్రమంలోకి వెళ్ళారు. మునిని సేవించేవారట. ఇక్కడ చూడండి విచిత్రం, బాహుకుడి యొక్క ఇద్దరు భార్యలు ఈ ముని ఆశ్రమంలో ఉన్నారు. ఒక ఆవిడ గర్భవతి అని చిన్న భార్య, మరొక ఆవిడ గర్భం లేని ఒక పెద్ద ఆవిడ. గర్భం ఉన్నప్పటికీ చిన్న ఆవిడ కష్టపడి సేవ చేసింది ఋషికి, పెద్ద ఆవిడికి అవేం లేవట. ఆవిడ మాత్రం వేళకి కాస్త ఫోన్ చేసి హాయిగా సుఖంగా నిద్రపోతూ ఉండేదిట. ఋషీశ్వరుడు ఆశ్రమాలకు వెళ్ళిన అందరికీ ఒకే బుద్ధి పుడుతుందిటండి. ఇప్పుడు ఊళ్ళోకి వచ్చే ప్రతివాడు పురాణం వినడానికి వస్తాడా, ఒక్కొక్కడు ఒక్కొక్క బుద్ధితో వస్తూ ఉంటాడు. ఎవడి బుద్ధి వాడిది, అంటే ఇంటి కంటే గుడి బదిలం అది విలాసాల నిలయమని భావించి వచ్చేవాడు కొంతమంది వస్తూ ఉంటారు, లేదా కాలక్షేపానికి ప్రసాదానికి వచ్చేవాడు కొంతమంది వస్తారు, నూటికి నూరు పళ్ళు శ్రద్ధతో కొంతమంది వస్తారు. కాబట్టి అందరూ ఒకే రకమైన శ్రద్ధతో వస్తే ఈ సృష్టిలో ఎందుకు ఉంటుంది, ఎప్పుడో బాగుపడిపోయి. అలాగా ఈ భార్యలు ఇద్దరులో పెద్ద ఆవిడికి ఆయన మీద శ్రద్ధ లేదు, చిన్న ఆవిడికి పరిపూర్ణమైన శ్రద్ధ. పొద్దున్నే లేవడం, ఆ మునికి దండం పెట్టడం, ఆయన ఆశ్రమాన్ని అలకడం, ఆయనకు కావలసిన పళ్ళు సమితులు ఇవ్వడం రాదు. ఇది వరకు బతికున్న రోజుల్లో పెద్ద భార్యను గౌరవించి చిన్న భార్యను గౌరవించలేదట. కానీ చివరికి ఆవిడే తన భర్త మోక్షం పొందాడని ఇప్పుడు ఋషికి సేవ చేస్తుందట. దాంతో ఋషి మెచ్చుకుని, నీకు మంచి పుత్రుడు పుడతాడమ్మా, ఆ పుత్రుడి వల్ల నీ కీర్తి వ్యాపిస్తుంది, అసలు నీ వంటి ఆసక్తి దైవజ్ఞానం భక్తి పెద్దల మీద ప్రేమ కలిగిన వాళ్ళు ఉండడం అవసరం లోకానికి అన్నాడు. ఇది పెద్ద ఆవిడకి ఒళ్ళు మండేది. అమ్మమ్మ అక్కడేమో ఋషి పొగుడుతున్నాడు, రేపొద్దు నీ కడుపులోంచి పుట్టేవాడు గొప్పవాడవుతాట. ఇక ఏమైనా సరే ఈర్ష వచ్చేసింది, ఈవిడికి కొడుకు పుట్టకూడదు అనుకుంటాడు. అందుకని ఏం చేసిందిట, చాలా దుర్మార్గపాలోచన చేసిందిట. గతే వర్షార్థకే కాలే జ్యేష్ఠారాకీతుయాత్విజ్యాహ పాపమతి జాత సపత్యా సంపదం ప్రతి తతస్తయా కరోతస్తః కనిష్ఠాయైతు పాపయా నస్వప్రభావం చక్రే వై గురో మునిరిషేవయ. ఎందుకు ఆవిడికి అంత ఈర్ష, ఈవిడ కడుపులో చక్రవర్తి పుడతాడు అంటున్నాడు ఋషి, కాబట్టి ఈవిడికి రేపొద్దున మళ్ళీ రాజ్యం వచ్చి ఐశ్వర్యవంతురాలు అవుతుంది, రాజు రాజమాత అవుతుంది. షా అలా రాకూడదు, అందరూ ఈవిడే పొగుడుతున్నారు. ఈవిడ ఈవిడ కడుపులో ఉండే పిండం ఈ రెండింటికి గండం కలగాలంటే ఒకటే మాట అనుకుని మంచి అడవిలో కోయవాడు వాడి దగ్గరికి వెళ్ళి విషం తెచ్చిందిట. ఆ విషం నాలికి తగిలితే ఎటువంటి వాడైనా చచ్చిపోతాడు. అటువంటి ఘోర విషాన్ని అన్నంతోటో పళ్ళతోటో కలిపి పెట్టేసింది ఆహారంతో. చిత్రం ఏంటో తెలిసిన ఆ ఘోర విషాన్ని తినేసింది ఈవిడ. ఆవిడకి ఏమీ కాలేదు. ఎందుకనంటే ఆ మహాత్ముడైన గురువుని ముని నిషేవయ మునీశ్వరుణ్ణి సేవించిన పుణ్యం వల్ల ఆవిడకి ఆ విషం ఏం కాదు. పండితుల్ని మహాత్ముల్ని సేవిస్తే ఈ విషాలు ఈ కషాలు ఈ రోషాలు ఈ ద్వేషాలు ఈ కషాయాలు ఏం చేయలేదు. విషప్రభావం ఆవిడకి కనీసం తల వెంట్రుకలు కూడా తెల్లబడలేదట. కడుపులో ఉండే పిండం దేవుడెరుగు, తల వెంట్రుకు కూడా తెల్లబడలేదు, ముఖంలో తేడా రాలేదు, ఆయాసం రాలేదు, ఏమీ రాలేదు. ఆవిడ మునిని యథాప్రకారంగా సేవించింది. ఈ విషం తిన్న 3 నెలల తర్వాత ఆవిడకు కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టడమే కదట, కొడుకుతో పాటు గర్భంలోంచి విషం కూడా బయటకు వచ్చింది. వెంటనే ఈ పురుడు పోసినటువంటి కోయివాళ్ళు వచ్చి, మహర్షి ఆశ్చర్యం, నల్లని విషపు ముద్ద ఆ కుర్రవాడి శరీరంతో పాటుగా వచ్చేసింది. సాధారణంగా ఈ ప్రసవించే సమయంలో మజ్జ మాంసాదులు ఈ రజో లక్షణాలు రావాలి, అవేమీ రాకుండా విషం ముద్ద వచ్చి పడిందండి అన్నారు. అప్పుడు ఆశ్చర్యపోయాడు ఆయన, అహో సత్సంగతిర్లోకే కిం పాపం నవినాశయేత్ నతదాతి సుఖం కింవా నరాణాం పుణ్యకర్మణ. సాధువుల సేవ చేస్తే విషం లాంటివి కూడా ఏమీ చెయ్యవు. మనుష్యులకు సుఖం కావాలి, ఆనందం కావాలి, జీవితం దుఃఖమయం కాకుండా ఉండాలి అంటే సాధువులను సేవించాలి, సత్సాంగత్యం చెయ్యాలి, నిరంతరం పురాణ శ్రవణాదులు చెయ్యాలి. ఎంత పని అయినా సరేట ఆ పనిని విడిచిపెట్టి ఈ శ్రవణం చేస్తే, సాధువులను సేవిస్తే దానివల్ల వచ్చే ఫలితం ఉందే, అది అంత ఇంత కాదు, కొన్ని కనపడతాయి కొన్ని కనపడవు. మూర్ఖులు కూడా పూజ్యులు అవుతారు. శివుడి నెత్తి మీద ఉండడం వల్ల కదా చంద్రుడికి అంత ఖ్యాతి వచ్చింది. పువ్వులతో కలిసి ఉన్నందువల్ల కదా దారం నెత్తికెక్కింది, లేకపోతే దేవుడి మీద ఉత్తిదారం వేస్తాడా దారం పోగేస్తాడా అప్పే పొరపాటున వేయడు. అందుకని ఏమన్నారు అంటే సజ్జనుల సాంగత్యం చాలా గొప్పదట.
పుష్పమాలానుషంగేణ సూత్రం శిరసి ధార్యతే.
పుష్పమాలతో కలిసి ఒక దారం నెత్తికెక్కింది, మహాత్ములతో కలిస్తే యాతి స్వల్పోపి గౌరవం, అల్పుడికి కూడా గౌరవం వస్తుంది, అది విచిత్రం. అలాగా భయంకరమైన కాలకూట విషం ఈ మహాత్ముని అనుగ్రహం వల్ల దమనం చెయ్యబడి పిల్లవాడిని ఏం చేయలేక పిల్లవాడు పుట్టగానే పుట్టుకుతూ పడి విషం బయటపడింది. రాజుగారు భార్య ఈ విషయం తెలుసుకుని మునీశ్వరుడి దగ్గరికి, సాధారణంగా ప్రసవమైన వెంటనే ఏ స్త్రీ కదలలేదు, ఆవిడకి అసలు అలసట్లేదు ఏం లేదు, వచ్చి మహాత్మా తండ్రి నన్ను కాపాడేవందిట, లేమ్మలే ఎవరు విషం పెట్టారు ఎందుకు ఈ పాపం చేశారని మళ్ళీ ఎప్పుడు ఆలోచించుకున్నావు, ఎందుకో తెలుసా, వాళ్ళ మీద నీకు ద్వేషం కలిగితే నీ పుణ్యం నశిస్తుంది అందుకని నీకు చెప్పట్లేదు. అంటే తనని చంపాలనుకున్న వాడి పేరు కూడా తెలుసుకోవడం ఇష్టం లేదు ఆయనకి. అది తెలుసుకోవడం వల్ల ఏముంది, నాకు వాడు అపకారం చేశారు, లేదా ఆవిడెవరో అపకారం చేసింది, దీని మొహం తగలే అని తిట్టుకుంటాం కదా మనం, తిట్టుకుంటున్నారు ఉన్న పుణ్యం పాడు చేసుకోవడమే, ఎందుకు నీకు నీ పుణ్యం నిన్ను కాపాడింది కాబట్టి ఆ పాపం గురించి ఇంకా ఆలోచించకు, ఇదిగో ఈ పిల్లవాడికి శుభ్రంగా స్నానం చేయించు అన్నాడు. స్నానం చేయించింది, శుభ్రంగా జాతకర్మలు చేశాడు ఆ ఋషీశ్వరుడు. జాతకర్మ చకారాసీత్ తన్నామ సగరేతి చ. గరము అంటే విషం, గరమన్నా గరళమన్నా విషం, గరముతో పుట్టాడు గనక సగరుడు అని పేరు పెట్టాడట. సగరహ అంటే గరముతో కూడినవాడు, విషంతో కలిపి పుట్టేశాడు, సో వీడికి సగరుడు అని పేరు పెట్టండి అన్నాడు ఆయన. సగరుడు అంటే అదనమాట పేరు, పుట్టుకున్నాడే విషం ఏం చేయలేని వాడు, వాడు అటువంటి వీరుడు పుట్టాడు. ఆ బాలుడు క్రమేపీ ముని యొక్క ఆత్తర్యవంలో పెరిగాడు, తల్లి గొప్పది, ఆశ్రమంలో పెరుగుతున్నాడు. సంస్కారం ఉన్న ఋషీశ్వరుడు, ఆయన వల్ల మంత్రజ్ఞానం పొందాడు, ఆయన చేతి తిండి తిన్నాడు, ఆయన స్వయంగా చూడాకర్మ యజ్ఞోపవేతాలు చేశాడు. మంత్రజ్ఞానం కలిగిన ఆ మునీశ్వరుడు వాడికి మంచి ఉత్తమమైన మేలు మంత్రాలు ఉపదేశించాడు, శాస్త్రాలన్నీ తెలియజెప్పాడు. వీడు భవిష్యత్తులో చక్రవర్తి కావాలి గనక వీడికి రాజనీతిని కూడా ఉపదేశించాడు. వాడన్నిటా సమర్థుడయ్యాడు, పండితుడయ్యాడు, సరస్వతి కవచాలాంటివి నేర్చుకున్నాడు. క్రమేపీ పెద్దవాడవుతూ ఉండగా ఆ ఋషి ఆయనకి మంత్రపూర్వకమైన అస్త్ర శస్త్రాలు కూడా ఇచ్చాడు.
ధనుర్విద్య, ఖడ్గచాలనం ఇవన్నీ ఇచ్చాడు. ఓ నారద మహర్షి, ఔరువుని యొక్క అనుగ్రహం వల్ల గొప్ప జ్ఞాని అయ్యాడు సగరుడు. ముని యొక్క హస్తస్పర్శ వల్ల తేజస్సు పెరిగింది, బలవంతుడయ్యాడు. బభూవ బలవాన్ ధర్మీ కృతజ్ఞ గుణవాన్ సుధీ ధర్మజ్ఞ సోపి సగర మునేరమిత తేజస. బలవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞుడు, కృతము అంటే చెయ్యబడిన దానిని గుర్తుపెట్టుకునేవాడు. అంటే ఎవరన్నా మనకు మేలు చేస్తే ఆ మేలు గుర్తుపెట్టుకుంటే వాడిని కృతజ్ఞుడు అంటారు. చేసిన మేలు మరువని వాడు ఆయన. గుణవాన్, మంచి గుణములు గలవాడు. సుధీహి, మంచి బుద్ధి, తెలివితేటలు ఉంటాయి. ఇది దిక్కుమాలి తెలివితేటలు. ఎవండి ఎలా నాశనం చేద్దామని చూసేవాడు. తెలివితేటలు లోకానికి అపకారం చేస్తాయి. లోకానికి మేలు చేసే ఉత్తమమైన తెలివితేటలు గలవాడు అతడు. అటువంటి అతడు సగరుడు గొప్పవాడయ్యాడు. ఒక రోజున ఆ పక్కనున్న వాళ్ళందరూ శాస్త్రాలు చదువుకుంటున్నారట. అందులో హరిశ్చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళ కథలు, ఇంత పూర్వపు యుగాల్లో ఉత్తములైన వాళ్ళ కథలు వచ్చాయి. అందులో ఒక ఆయన కర్మవశాత్తు తల్లిదండ్రులకు దూరమై అడవిలో పడ్డాడు. అడవిలో చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు. అప్పుడు ఆయన బ్రాహ్మణోత్తములతో ఇలా అన్నట్ట, అంటే ఆ పురాణంలో కథ అన్నమాట. అడవి పాలైపోయి కష్టాలు అనుభవిస్తున్న ఒక రాజుగారు బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు, పురోహితుడితో, ఒకనాడు ఏమును ఆపదలకు విడుమరగా విప్రులను చుట్టల పెట్టుకుని సుఖముండ నోపుదుముకు ఇప్పాటు కలదే ఉర్వి పతులకు. ఎప్పటికైనా ఈ అరణ్యవాసం మాకు తీరుతుందా? ఏనాటికైనా విప్రులతో, చుట్టాలతో, బంధువులతో హాయిగా రాజ్యపాలన చేస్తూ సుఖంగా ఐశ్వర్యం అనుభవిస్తామా? రాజ్యముండి కూడా తల్లిదండ్రులకు దూరమై అడవిలో జనులతో తిరగడం ఉందే, కిరాతకులతో. ఇంతకంటే మహారాజులకు బాధ ఏముంది? తల్లిదండ్రులు కనిపించని వాడి దురదృష్టం అంతా ఇంత కాదు. ఇది విన్నాడు సగరుడు. ఓహో, అంటే ప్రతి వాడికి తల్లిదండ్రి ఉంటారన్నమాట. అప్పటి వరకు తండ్రి గురించి ఆలోచన రాలా. వెంటనే అమ్మ దగ్గరికి వచ్చేసాడు. అమ్మ అమ్మ అన్నట్ట, ఏం బాబు అన్నది. అతను వెంటనే తల్లికి నమస్కారం చేసి, ఉవాచ ప్రాంజలి పోత్వ సగరో వినయాన్విత, వినయంగా తల్లికి ఇలా నమస్కారం చేసి అన్నట్ట, అమ్మ మాత గత పితా కుత్ర కిం నామా కశ్యవంశజ తత్సర్వం మే సమాచక్షవ శ్రోతు కౌతూహలం మమ. అమ్మ, మా నాన్న అసలు ఉన్నాడా? ఉంటే ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడు? వాడి పేరేమిటి? ఏ వంశం వాడు? ఇదంతా వినాలని ఉంది. తండ్రి తల్లి ఇద్దరు కలిసి ఉంటే అదృష్టం వాడ. తండ్రి లేని వాడి జీవితం వ్యర్థం అంటున్నారు ఇవాళ పురాణంలో. కాబట్టి మా డాడీ ఎక్కడున్నాడు అని అడిగాడు. అదేమిట్రా ఇంతకాలం లేదు హఠాత్తుగా మీ నాన్న గుర్తుకొచ్చాడంటే, వెంటనే ఆయన చదివేసిన పురాణ జ్ఞానం అంతా తల్లికి అప్పగించాడు. పిత్రా విహీన ఏ లోకే జీవంతో మృతోపమ. తండ్రి లేని వాడు బతుకున్న శవంతో సమానం, జీవత్యం. తండ్రి మాట వినని కొడుకు, తండ్రి మాట వినని కూతురు బతుకున్న వాడు చచ్చిన వాళ్ళతో సమానం అని శాస్త్రం చెబుతున్నది. దరిద్రోపి పితాయస్యాస్తే స ధనదోపమ. దరిద్రుడవ్వచ్చు తండ్రి, కానీ తండ్రి బతికుండి వాడి నీడలో బతికితే వాడు ధనదోపమ, కుబేరుడితో సమానుడు. హాయిగా నాన్న నాన్న అంటూ నాన్నతో కూడా తిరగలిగేటటువంటి పిల్లలు ఉన్నారే, వాళ్ళు కుబేరులతో సమానం. ఐశ్వర్యం ఉండి కూడా చిన్నప్పుడే తండ్రి తెచ్చిపోయిన వాడు పరమ దురదృష్టం ఉంటాడు. ఎస్య మాత పితా నాస్తి సుఖం తస్య న విద్యతే. ఎవరికి తల్లి తండ్రి చిన్నప్పుడే పోతారో ఇంకా వాడికి సుఖమేమున్నది? చిన్నప్పుడే కష్టాల పాలైపోయిన వాడికి. ధర్మహీనుడైనా పర్వాలేదు, మూర్ఖుడైనా పర్వాలేదు, ఇతరుల చేత నిందింపబడినా పర్వాలేదు. మాతా పితా విహీనస్య అజస్యాప్యవేగిన. తల్లిదండ్రులు లేని వాడే అజ్ఞాని, వాడే వివేకహీనుడు. తల్లిదండ్రుల కంటే అదృష్టమే ఉంది. ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. పాపాత్ముడైన తండ్రికైనా దండం పెడితే పాపాలు పోతాయి అంటున్నారు. ఇక తండ్రి గొప్పవాడైతే ఇక చెప్పవలసింది ఏముంది? తండ్రి అంటే ఏమిటి? జన్మనిచ్చిన దైవం, వాడి రుణం తీర్చుకొని కొడుకు, పుట్టిన పుట్టని వాడితో సమానం. తండ్రి అసలు ఉన్నాడో లేదో తెలుసుకొని కొడుకు, చి వాడి బతుకుదండుగా. చంద్రహీన యథారాత్రి, పద్మహీనం యథాసరహ, పతిహీన యథా నారి, పితృహీనస్తథా శిశు. చంద్రుడు లేని రాత్రి, తామర పువ్వులు లేని కొలను, భర్త లేని భార్య, తండ్రి లేని పుత్రుడు, ధర్మహీనో యథా జంతు, ధర్మం లేని మనిషి, కర్మహీనో యథా గృహి, ఏ పని చేయకుండా ఇంట్లో తిని పడుకుని టీవీ పెట్టుకోవడం, తినడం, పడుకోవడం, మంచం టీవీ, మంచం టీవీ, మంచం కంచం, ఈ రెండు, ఈ రెండు పెట్టుకున్నవాడు కర్మహీనుడు. ఇటువంటి గృహస్థుడు వీళ్ళు బతుకున్నా సచ్చిన వాళ్ళతో సమానం. అంటే ఇతనుకున్న బాధ కొద్దీ అలా చెప్పాడు. అంత మాత్రం కదా, ఇవన్నీ లేకపోతే మనందరం వెళ్ళిపోతాం కదా. ఇందులో ఏ ఒకటి లేకపోయినా దుఃఖం కలుగుతుందని చెప్పడం ఉద్దేశం. కర్మవశాత్తు ఎవడో ఓడిపోతూ ఉంటాం. ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమనే తప్ప, పోయాడు బాబోయ్ కాబట్టి నేను పాపాత్ముడని ఏడవమని మాత్రం సారాంశం కాదు, అది గుర్తుపెట్టుకోండి. అవి లేకపోతే దుఃఖం కలుగుతుంది, అవి ఉంటే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. దాని అంతరార్థం అది. పశుహీనో యథా వైశ్య, వైశ్యుడు అంటే తప్పనిసరిగా వాడింట్లో ఏదో ఒక పశువు ఉండి తీరాలట. ఏదో ఒక పశువు నట్టే పెట్టుకోవాలి, గుర్రాన్నో గోవునో పూజ చెయ్యాలి. అలా చేయకపోతే వాడు వైశ్యుడు అనిపించుకోడు. అందుకే పూర్వం ఏం చేసేవారంటే, ప్రతి పూర్ణిమకో నెలకో ఒక గోవుని తీసుకొచ్చి ఇంటికి, ఇంటి దగ్గర పూజ చేసి ఆవుని దూడని పంపించేవారట. అలా చేయకపోతే వాళ్ళు జన్మత వైశ్యులట, కర్మత వైశ్యులు కాలేరట. అందుకే ఇప్పటికి కూడా చాలా ఇళ్లలో ఆవు యొక్క తోక పుచ్చుకొని పూజ చేయడం అనేది. అంచేత పశువుని పూజించకపోతే వాడు వైశ్యుడు కాడు. అందులో పశువు అంటే ప్రత్యేకంగా గోవుకి ప్రధాన స్థానం ఇచ్చారు. పిత్ర వినార్పక, తండ్రి లేకపోతే ఇదిగో అలా గోవుని పూజించిన వైశ్యుడు ఎలా అయితే వైశ్యుడు కాలేడో, తండ్రి లేకపోతే తండ్రి కాలేడు, కుమారుడు గొప్పవాడు కాలేదు. సత్యహీనం యథా వాక్యం, వాక్యాలు లక్ష చెప్పచ్చు, అందులో సత్యం ఉండాలి, సత్యం లేకపోతే అది వాక్యం కాదు. సాధుహీన యథా సభ, సభ ఉంటే అందులో సాధు పురుషుడు ఒక్కడైనా ఉండాలి. ఏ సాధువు లేని సభ, అది పరమ అపవిత్రమైన సభ. అందుకే పూర్వం సభలోకి మహాత్ముల్ని పిలిచేవారు, ఇన్వైట్ చేసేవారు. ఇప్పుడు దుర్మార్గులందరూ కలిసి కొలువు తీరుతారు, అక్కడికి సన్మార్గుడు పెడితే వాడు తరి వేస్తారు. తపో యథా దయాహీనం తథా పిత్ర వినార్థక, తపస్సు చెయ్యొచ్చు కానీ దయ లేకపోతే తపస్సు వ్యర్థం అట. దయ లేని వాడి తపస్సు వ్యర్థం, కొడుకు అలాగే తండ్రి లేకపోతే వాడు జీవితం వ్యర్థం. తండ్రిని పూజించాలి, తండ్రి బతికిలేని కొడుకు చాలా దురదృష్టం ఉంటుంది. వృక్షహీనం యథారణ్యం, అడవి అంటే చెట్టు ఉండాలి, చెట్లన్నీ నరికేస్తుంది అడవి అంటే కుదురుతుందా, అది అడవి కాదు. జలహీన యథా నది, ఎండిపోయేది నీళ్లు లేవు అక్కడ, అది నది అంటావా? నీళ్లు లేకపోతే నది వ్యర్థం. వేగహీనో యథా వాజీ, పరిగెత్తలేని గుర్రం ఉంది, గుర్రం కూడా హాయిగా పరిగెత్తకుండా ఇంట్లో పడుకుని శుభ్రంగా గడ్డి వేస్తుండేది గుర్రమా, చిచి చిచి, దానివల్ల సుఖ దొండుగా. అలాగే తండ్రి లేని కొడుకు వ్యర్థం. కాపలాకాయలు కుక్కంటే, ఇంట్లో యజమాని యొక్క మంచం కింద దాక్కుంది అనుకోండి, ఏసీ రూమ్ లో ఉంటుందో కుక్కనే చూశాను ఆశ్చర్యం, అది కాపలాకాయలట. నా కర్మండి ఈ కుక్క ఎక్కడ దొరికిందో, మాకంటే ముందే ఫోన్ చేసి ఏసీ రూమ్ లో దొరుకుతుంది అంటాడు ఆయన డాక్టర్ గారు వైజాగ్లో, అది కాపలాకాయదట. శుభ్రంగా పడుకుని దొంగలు వస్తే మంచం కింద జాగ్రత్తగా దాక్కుని కనపడకుండా ఉంటుంది. ఓ ఎస్ఐ గారు ఇంట్లో దొంగలు పడ్డారట పొద్దున్నే. ఎస్ఐ గారు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మా ఇంట్లో దొంగలు పడ్డారండి అని కంప్లైంట్ ఇచ్చాట సబ్ ఇన్స్పెక్టర్ గారు. ఏమయ్యా నీ ఇంట్లో రివాల్వర్ ఉంది కదా, నీకు రివాల్వర్ ఇచ్చాను దొంగలు పట్టుకోకపోయావన్నట. ఇంకా నయ్యండి నేను అంత తెలివి తక్కువండి ఏంటండి, అది కనపడకుండా మంచం కింద దాచేసానండి, లేదా అది కూడా పట్టుకుపోరండి దొంగలు అన్నట్టు. అలాంటి వాడికి ఆయుధం ఉన్న ఉపయోగం ఏమిటి? అలాగా ఈ లోకములో చక్కగా విశ్వాసంతో కాపలా కాస్తే కుక్క తప్ప యజమానితో పాటు మంచం కింద పడుకుని రహస్యంగా భోజనం చేసే కుక్క కుక్క కాదు. అలాగే తండ్రి లేని కుమారుడికి మనస్సుకి అంతా ఇంత కదా, అంతా అశాంతి అని ఈ విధంగా చెప్పగానే ఆ తల్లి అతనికి ధైర్యం చెప్పి బాధపడకరా ఇన్ని చెప్పేసేవారు దీనికోసమని, మీ నాన్న సామాన్యుడు కదరా, ఇక్ష్వాకు వంశస్థుడు, సూర్య వంశస్థుడు, ఆయన పరమ ధర్మాత్ముడు, కాని దురదృష్టవశాత్తు మధ్యలో అహంకారానికి గురయ్యాడు. ఉన్న విషయం చెప్పేసినాడు, సత్యం సత్యమే, దాచకూడదు. పురాణం చెప్పేటప్పుడు నేను ముక్క దాచో ముక్క మీకు చెబితే ఉపయోగం లేదు, అందుకని మనస్సుకి బాధ కలిగించిన ఉన్నదన్నట్టు చెప్పేస్తూ ఉంటాం, తప్పదు. ఇక్కడికి ఇది ఒప్పుకున్నాక ఇది విక్రమార్క సింహాసనం, యమధర్మరాజుగా రాసిన ఆసనం లాంటిది. ఇక్కడికి పొరపాటున అక్షరం దాచకూడదు, ఉన్నదన్నట్టు చెప్పేవలసింది. ఎవడన్నా రేపు పొద్దున పెద్ద మనిషి వచ్చి ఏమంటే పలానా శ్లోకం ఎక్కడుందని అడిగితే పలానా తోట ఉందని చెప్పద్దు మరి. అందువల్ల ధర్మం ధర్మమే, సత్యం సత్యం అలా చెప్పేస్తాం. అలాగే ఆ తల్లి కూడా, మీ నాన్న గొప్పవాడు మొదట్లో, తర్వాత దురదృష్టవశాత్తు పాపాత్ముడయ్యాడు, ఆ పాప ఫలితంగా అకాల మరణం చెందాడు. శత్రువులు హైహైలు బర్బరులు తాళజంగాదులు వచ్చి మీ నాన్నని తరిమేశారు అని జరిగిందంతా చెప్పగానే వాడికి ఆగ్రహం కలిగింది. శత్రువుల్ని జయించి, సామంతులు అపవిత్రులైన ఆ హైహై జంగుల్ని జయించి మళ్ళీ తిరిగి నా సూర్యవంశపు సింహాసనం నిలబెడతా, అయోధ్యని ఆక్రమిస్తాను, లోకల్లో ధర్మం నిలబెడతాను, మా తండ్రి మధ్యలో చేసిన పాపాలకి నివారణ చేసుకుంటాను అనుకుని వెంటనే ఆయన కోప సంవృత్తులోచనుడైన ఆయన శత్రు జయము చేసి రాజ్యపాలనను తిరిగి పగ్గాలు చేపట్టేదాకా ఇక్కడికి రాను అని ప్రతిజ్ఞ చేశాడు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే సుభవస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.